కొన్ని విషయాలు మీకు చాలా స్పష్టంగా చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. చాలా స్పష్టంగా అందులోనే మీకున్నటువంటి అనేక సమస్యలకు పరిష్కార మార్గం కూడా లభిస్తుంది. చేత చాలా జాగరూకతతో సావధాన చిత్తులై చెప్తున్నది విని అర్థం చేసుకోండి. ఒక్కసారి వింటే అర్థం అవుతుంది అని మాత్రం అపోహలో ఉండకండి. మీరు వింటం నేర్చుకోండి. ఏం వింటాం? సీడీలు, లేకపోతే క్యాసెట్స్. ఒక్క లెక్చర్తో ఏం అర్థం అవ్వదు. సబ్జెక్ట్లో కూడా యూనివర్సిటీస్లో వాటిలో లెక్చర్ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత మీరు మననం చేసుకోవాలి. దాన్ని ఆ సబ్జెక్ట్ మీది అవ్వాలి. ఈ సబ్జెక్ట్ మీది అవ్వటానికి చాలా పెద్ద మీకు అడ్డంకి ఎక్కడొస్తుంది అంటే, ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి విషయాలు పృథ్వీ గ్రహం మీద ఇదివరకు ఎప్పుడు చెప్పబడలేదు. దట్స్ ద ప్రాబ్లం. మనకేంటి అలవాటైపోయింది? స్పిరిచువలిజం అంటే, ఆధ్యాత్మికత అంటే పాస్ట్. మా గురువు ఏం చెప్పాడు? మొట్టమొదట మీకు ఈ గురు పూర్ణిమ నాడు అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, బాహ్య గురువు ఎత్తివేయబడ్డాడు ఆధ్యాత్మికతలో. అవుట్ సైడ్ గురువు హ్యాజ్ నో వాల్యూ. భౌతిక శరీరధారి అయినటువంటి గురువుకి విలువ లేదు. ఎంతవరకు ఆ గురువుకి విలువ ఉంది అంటే, నీ లోపల ఉన్నటువంటి గురువుకి చేర్చగలిగితే అంతే. మళ్ళీ మళ్ళీ దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రాబోయేటటువంటి నూతన యుగములో మీరు పాలు పంచుకోదలుచుకుంటే గురువు ఎక్కడుండాలి? మీ లోపల ఉండాలి. కానీ మీ లోపల ఉన్నటువంటి గురువు మీ అహంకారమేమో కదా. లోపల ఉన్నాడు గురువు అంటే ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు కదా. నాకు లోపల ఉన్నటువంటి గురువు చెప్పాడు అనే వచ్చు. కొన్ని సందర్భాలలో కొన్ని పనులు నేను చెయ్యవద్దు అంటాను. మనుషులు చేసేంటి అంటే, మా లోపల ఉన్నటువంటి గురువు చెప్పాడు అని డైరెక్ట్గా నాకే చెప్పారు. నాకే అభ్యంతరం లే. కానీ వచ్చినటువంటి ప్రాబ్లం వచ్చిందనమాట. మీకు లోపల ఉన్నటువంటి గురువు మాట మీకు అర్థమవుతోందా? నేను చెప్పే మాట అర్థమవుతోందా? నేను ఎవరి మాట వినమని చెప్తున్నాను? లోపల ఉన్నటువంటి గురువు మాట వినమని చెప్తున్నాను. బయట ఉన్నటువంటి గురువు ఏం చేస్తాడు? మిమ్మల్ని లోపల ఉన్నటువంటి గురువు దగ్గరికి తీసుకెళ్తాడు. అది ఆధునిక విద్యలో కూడా జరుగుతుంది. బయట ఉన్నటువంటి గురువులు ఓ 5 ఏళ్ల పాటు మీకు బోధ చేసి మిమ్మల్ని ఇంజనీర్ చేస్తారు. చేశాక ఏదైనా సమస్య వస్తే ఇంజనీరింగ్లో మీరు మళ్ళీ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళరు. జవాబు ఎక్కడి నుంచి వస్తుంది మీకు? లోపల నుంచి. మెడిసిన్ చదువుతున్నారు మీరు, ప్రాక్టీస్ మొదలెట్టారు, సీరియస్ కేసు వచ్చింది, పరిగెడతారా? ఏం చేస్తారు? మీ లోపల ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని అడుగుతారు. ఒకవేళ లోపల ఉన్నటువంటి జ్ఞానము నాకు సరిపోదు, నాకు ఇంకా తెలియాలి అంటే ఎక్కడికి వెళ్తారు? మనం పుస్తకాలు జోలికి వెళ్తాం అంతే కదా. దాన్నే గ్రంథ్ సాహెబ్ అంటాం. గ్రంథ్ సాహెబ్ అంటే పుస్తకమే గురువు అని. భావార్థం అవుతుందా? అర్థమవుతే పెద్ద కష్టమేం కాదు. మీ సమస్యలకి పరిష్కారము బయట ఉన్నటువంటి గురువుని అడగండి, లోపల ఉన్నటువంటి గురువుని అడగాలి. లోపల ఉన్నటువంటి గురువు చెప్పాలి అర్థం కావటం లేదు అంటే ఏం చేయాలి? ఇంకా మీరు పుస్తకాల జోలికి వెళ్ళాలి. దాన్నే ప్రతి ఆధ్యాత్మిక సంస్థలో కూడా ఒక పుస్తకం మార్గదర్శకంగా ఉంటుంది. క్రిస్టియన్ బైబిల్, ముస్లిం కూడాలి. త్రిపించి కానీ బుద్ధిస్తుకుంటుంది. సిక్కులకి గ్రంథి సాహెబ్, హిందువులకి కావలసిన పుస్తకాలు ఉన్నాయి. ఒకటి రెండు కాదు, చాలా పుస్తకాలు ఉన్నాయి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక టెక్స్ట్ బుక్ చదవటం గొప్పదా, చాలా టెక్స్ట్ బుక్ చదివినవాడు గొప్పవాడా అనేది క్వశ్చన్ మార్క్ వేసుకు వదిలేసుకోండి. ఇంకంటే నేను ఇక్కడ ధార్మికమైనటువంటి డిస్కషన్కి నేను కూర్చోలేదు, కానీ మీరు జవాబు చాలా వాటికి నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో మీకు తెలుస్తుంది. చాలా ధర్మాలకి ఆధారం ఏంటి, ఒక పుస్తకం మాత్రమే. సనాతన ధర్మానికి చాలా పుస్తకాలు ఉన్నాయి, కానీ నేను చెప్పిన హిందూ ధర్మం గురించి మాట్లాడతాను. ఇప్పుడున్నటువంటి హిందూ ధర్మము అర్ధరహితమైనటువంటి పిచ్చి ధర్మము. ఇప్పుడున్నటువంటి హిందువులకి హిందూ ధర్మం గురించి ఏమీ తెలియదు, ఎందుకంటే వాళ్ళ పుస్తకాలు రిఫర్ చేయరు. పుస్తకాలు రిఫర్ చేయరు, చేస్తున్నారా ఎవరైనా? పారాయణలు చేస్తారు. పారాయణ చేయటం చదవటం కాదు, పారాయణ చేయటం అంటే అర్థం కాంతి బట్టి కొట్టడం. అర్థం కాంతి బట్టి కొట్టి లాభం ఏంటి? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. మీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను అని కృష్ణుడు అన్నట్టు 5000 సంవత్సరాల కిందట. ఎప్పుడు చూసుకుంటాట? ఆయన తప్ప నీ బుర్రలో ఇంకో ఆలోచన రాకూడదు. ఈ శ్లోకం ఎంతమంది తెలుసు? కాస్త ఎవరికైనా తెలిసి ఉండదు ఎవరికి? అబ్బో చాలా మందికి తెలుసు. కానీ అనన్య చింత మీరు చేయగలుగుతున్నారా? చేయలేరు కదా. పాయింట్ అర్థమైందా? ఋగ్వేదంలో ఓ విచిత్రమైనటువంటి శ్లోకం వస్తుంది. ఋచో అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవ అధివిశ్వే నిషేధు యస్తన్న వేద కిమిరిచాకరిష్యసి య ఏతద్విదు సాయమే సమాసతే. బేసిక్ మంత్రం ఇది వేదంలో, సుపర్ణ సూక్తంలోని శ్లోకం ఇది. 164వ సూక్తం అనుకుంటాను. ఏ సూక్తం అయితే ఏముంది, శ్లోకం ఇది. ఏమిటి శ్లోకం చెప్తున్నది మీకు? రుచో అక్షరే పరమే వ్యోమ. ఈ అంతరిక్షంలో, ఈ అంతరిక్షంలో మీకు మీకు మధ్య ఉన్న ఖాళీ జాగాలో, నాకు మీకు మధ్య ఉన్న ఖాళీ జాగాలో, ఈ వేళ్ళకి వేళ్ళకి మధ్య ఉన్నటువంటి ఖాళీ జాగాలో, పరమాణువులో కేంద్రకానికి ఎలక్ట్రాన్కి మధ్య ఉన్నటువంటి ఖాళీ జాగాలో. సైన్స్ చదివిన వాళ్ళకి చాలా తెలుసు, శరీరం కనిపించటానికి ఇలాగా స్థూలంగా ఉంది కానీ ఖాళీ జాగా ఎక్కువ, అక్కడ చాలా ఎక్కువ. న్యూక్లియస్కి దాని చుట్టూ ఉన్న ఎలక్ట్రాన్కి మధ్య జాగాని పోల్చి చూస్తే కేంద్రకము 1 సెంటీమీటర్ ఉంటే మొట్టమొదటి ఎలక్ట్రాన్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది అంటే ఎంత ఖాళీ జాగా ఉందో అర్థమైందని. రుచో అక్షరే పరమే వ్యోమ. ఈ ఆకాశంలో, ఈ ఆకాశంలో నేను వేరు పెట్టి చూపిస్తున్నటువంటి ఈ ఆకాశం మన పరమాణువుల మధ్య ఉన్నటువంటి ఆకాశంలో ఎక్కడ ఎక్కడ ఖాళీ జాగా ఉందో అక్కడక్కడ ఆ ఖాళీ జాగాలు దేవతలు ఉన్నారు. దేవతలంటే ఏం చెప్పాను నేను మీకు? ప్రాకృతిక శక్తులు. ఎన్ని శక్తిధారలతో మానవ శరీరం నిర్మించబడుతుంది? 7 శక్తిధారలతో నిర్మించబడుతుంది. అంచేత ఈ 7 శక్తిధారలు కూడా ఈ ఆకాశంలోనే ఉన్నాయి. విచో అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవ అది విశ్వే నిషేధు. ఈ దేవతలన్నీ కూడా, దేవతలంటే మీరేదో సాధన చేస్తే లభించేవి కాదు, దే ఆర్ ఆల్రెడీ దేర్. ఎలక్ట్రిసిటీ అనేది ప్రకృతిలో ఉంది, నువ్వు కనిపెట్టేవు దాన్ని ఉపయోగించుకుంటున్నావు. నువ్వు కనిపెట్టకపోతే ఉండేది అక్కడ. అర్థమైందా? గురుత్వాకర్షణ శక్తి ఉంది, న్యూటన్ కంటే ముందు ఉంది, తర్వాత వచ్చింది. ఎప్పుడైతే నీ గురుత్వాకర్షణ నియమాలు అర్థమయ్యాయో, నువ్వు ఆకాశంలోనే వెళ్ళగలుగుతున్నావు, నీటి మీద వెళ్ళగలుగుతున్నావు. అంటే ఒక క్రైస్తే కాదు నీటి మీద నడిచేది, ఒక శంకరాచార్యుల వారు పద్మనందుడే కాదు నీటి మీద నడిచేది, నువ్వు నీటిలో వెళ్తున్నావు పడవ వేసుకుని. అది నీకు అర్థం అవటంలే, అది అసంభవం. యాక్చువల్గా నువ్వు ఆకాశంలో ఎగురుతున్నావు, ఆకాశ గమనం చేస్తున్నావు ఈనాడు యాంత్రిక శక్తితో, అది వేరే విషయం. మీకు ఈనాడు మీకు ఉన్నటువంటి యోగ సిద్ధులే మీకు అర్థం అవటంలే. ఒకప్పుడు ఖచ్చితంగా మనిషి నీళ్ళలో వెళ్ళలేకపోయేవాడు, ఒకప్పుడు మనిషి ఆకాశంలో ఎగరలేకపోయేవాడు, ఇప్పుడు ఎగరగలుగుతున్నాడు. అందరూ ఎగరగలుగుతున్నారు కనుక అది సిద్ధి కాదు అనుకుంటే అది మీ తప్పది, మీ తప్పది, అది సిద్ధే. అది ఈ సిద్ధులు, ఈ దేవతా శక్తులు, ప్రాకృతిక శక్తుల్ని ఉపయోగించుకునేటటువంటి విధానము దేవతలు అని మనకి పేరు. చేత దేవత అనే పదం ఎక్కడొచ్చినా కూడా ఇట్ ఈజ్ ఎ న్యాచురల్ ఎవర్ ఎగ్జిస్టింగ్ పవర్. నువ్వు దాన్ని గమనించుకుంటే ఉంటుంది, గమనించుకోకపోతే ఉండదు. ఆ ప్రాకృతిక శక్తుల్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి? రిచో అక్షరే పరమే వ్యోమని ఆకాశంలో యస్మిన్ దేవ అధి విశ్వే నిషేదు. ఈ దేవతాశక్తులందరూ కూడా అధి అధివసించటం అంటే మన ఆకాశతత్వం మీద అవి గ్రిప్పు చేసుకుని ఉన్నాయి. ఆకాశతత్వాన్ని ఈ దేవతాశక్తులు, ప్రాకృతిక శక్తులు కంట్రోల్ చేస్తున్నాయి. ఎస్ అన్న వేద, ఇది నీకు తెలియలేదు. ఈ దేవతాశక్తులు ఆకాశంలో ఉన్నాయని నీకు తెలియలేదు. ఎస్ అన్న వేద కిమిరిచాకరిష్యసి, నన్ను ఏం చేయమంటా ఉంటుందా మంత్రం? ఏం చేయమంటాం? చెప్తున్నాం కదా ఆకాశంలో ఉన్నాయా బాబు ఈ శక్తులన్నీ కూడా. ఆ శ్లోకంలో ఉన్నటువంటి ఆ తీవ్రత అర్థమవుతుందా మీకు? కిమిరిచాకరిష్యసి, నన్ను ఏం చేయమంటావు, ఇదేయా ఫార్ములా, ఉపయోగించుకో. నేను ఉపయోగించుకోలేను. కిమిరిచాకరిష్యసి ఏతద్ విదుహు, విదుహు అంటే తెలియదు, ఎవరికైతే ఇది తెలుసును సా ఇమే సమాసతే, వాడు ఆ శక్తిలోనే నివిడీకృతం అయిపోతాడు, వాడు ఆ దేవతగానే మారిపోతాడు. ఈనాడు ప్రకృతిలో బాహ్య గురువు యొక్క అవసరము లేదు అన్నది మీకు అర్థం అవ్వాలి. ఈ గురు పూర్ణమినాడు లోపల ఉన్నటువంటి ఈ ఆకాశంలో ఉన్నటువంటి శక్తి అక్షర శక్తి, వాక్ శక్తి మీరు ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. మరి వాక్ శక్తి మీరు ఎలా ఉపయోగించుకోగలరు? ఒక కాలేజీలో ఒక ప్రిన్సిపాల్ ఉంటాడు, లెక్చరర్ ఉంటాడు. లెక్చరర్ ఇవాళ సెలవు ఇస్తే బాగుండు అనుకుంటాడు. ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి ఏదో కారణం చెప్తాడు, కాలేజీకి మొత్తం సెలవు ఇచ్చేయండి అంటాడు. వీడికి ఇచ్చేయాలని ఉంది కానీ వీడి మాట అక్కడ పనికిరాదు. ఎవడి మాట పనికొస్తుంది? ప్రిన్సిపాల్ ఆసనం మీద కూర్చున్నటువంటి వ్యక్తి వాక్ ఫలిస్తుంది. భావం అర్థమవుతుంది? ప్రైమ్ మినిస్టర్ ఏదైనా ఒక మాట అంటే జరిగిపోతుంది, నువ్వు నేను అంటే జరగదు. ఏంటి తేడా? ఆసనం. ఒక కలెక్టర్ ఆసనం వాడితో పాటు వాడు మోసుకు వెళ్ళక్కర్లే, ఆ పోస్ట్ చాలు. ఆసన శుద్ధి కావాలి. మన ఋషులు ఏం చెప్పారు? ఒక్కొక్క దేవతా శక్తి మీరు ఒక్కొక్క ఆసనంలో ఉంటే పనిచేస్తుంది. గరుడాసనంలో ఉంటే కృష్ణుడి యొక్క శక్తి పనిచేస్తుంది, విష్ణువు యొక్క శక్తి పనిచేస్తుంది. హంస ఆసనంలో ఉంటే సరస్వతీదేవి, గాయత్రీదేవి యొక్క శక్తి పనిచేస్తుంది. పాయింట్ అర్థమైందా? అంటే ఆసనం అంటే ఏంటి ఇక్కడ? కుర్చీయా? ఒక మానసిక స్థితి. లెక్చరర్ ఒక మానసిక స్థితి, ఇంజనీర్ ఒక మానసిక స్థితి, చివరికి ఆసనాలను ఎలాగ దిగజార్చామో చూసుకున్నారు కదా. అసలు ఈ కాన్సెప్టే మర్చిపోయారు మీరు. దేవతల యొక్క శక్తి మనకి రావాలి అంటే పద్మాసనం ఉండాలి, పద్మాసన స్థితి ఉండాలి. నేను కాళ్ళు మడత పెట్టేసుకున్నానండి, పద్మాసనం వేసానండి అంటే లాభందే. ఏంటి పద్మం యొక్క స్థితి? సూర్యుడు వైపు చూస్తుంది. బురదలో ఉన్నా నీటిలో ఉన్నా ఎటు వెళ్తుంది అది? సూర్యుడు వైపే వెళ్తుంది. ఆ దృష్టి పద్మాసనం అంటే వీళ్ళు పద్మాసనం మీద కూర్చుని మేము పద్మాసనం వేశాను అంటే జయ హో ద యోగిక్ టీచర్. కిట్సే చేయటలే నేను వాళ్ళని. నేను చెప్పేది ఏంటి అంటే మన ఋషులు చెప్పింది. అసలు ఋషులకి రోగాలు రావు అన్న సంగతి మీకు తెలుసా? అది మీకు అపనమ్మకమేనా? రోగాలు రానివాడు ఆసనాలు ఎందుకు వేయిస్తాడు? రోగాలకు రోగ నివారణకు వేయించాడు వాడు, ఈ మానసిక స్థితికి వేయిస్తాడు. మయూరాసనం ఏ దేవత తెలుసు కదా. వీటన్నిటిలోనూ కూడా పద్మాసనం తర్వాత భుజంగాసనం, సర్పాసనం చాలా ఇంపార్టెంట్. సర్పము టైంకి ప్రతీక, కాలానికి ప్రతీక. ఇప్పుడు మీకు అర్థమవుతుందా మీరు ఎంత కష్టపడాలో ఈ ఆధ్యాత్మిక విద్యను ప్రపంచానికి అందజేయటానికి? నేను మిమ్మల్ని నుంచి ఆశిస్తున్నది అది. మీకే రోగ నివారణ అవుతుంది, మీకే కష్టాలు పోతాయి, నాకు తెలియదు పోతాయి పోవు. నాకు తెలిసి ఏంటి అంటే నువ్వు డాక్టర్ అవుతే, ఇంజనీర్ అవుతే, డబ్బు ఖర్చు పెట్టుకుని సబ్జెక్ట్ నేర్చుకుంటే ఖచ్చితంగా నీకు జీవితం బాగుంటుంది. బాగుండదా? నేర్చుకో విషయం, సబ్జెక్ట్ నేర్చుకో. లేదంటే మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ పూటకి మందు తీసుకుని వచ్చేస్తాం. ఓకే, కానీ చాలామంది డాక్టర్లకి టైం లేదు ఈ మధ్య. ఈ విషయం చెప్పేటటువంటి టైం లేదు, నాకు అసలు టైం లేదు. మీకు ఇండివిజువల్గా నేను మీకు మీ బాధలు తీసేయటానికి ఇప్పుడు నేను ఇస్తున్నటువంటి లెక్చర్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మీ లోపల ఉన్నటువంటి గురువు పలుకుతాడు. సాయి ఏం చెప్పాడు? 12 ఏళ్ల పాటు నేను నా గురువు ముఖాన్నే చూస్తూ కూర్చున్నాను. చదివారా ఇది సాయి చరిత్రలో? అంటే ఇప్పుడు గురువు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయన వెళ్తూ ఉండుంటాడనమాట. ఆఖరికి ఆయన బాత్రూమ్ వెళ్ళినా కూడా ఈయన కూడా ఆయన వెంట వెళ్ళి ఉంటాడు. ఇంకేత మరి నిరంతరం చూడాలిగా మొహం కదా. మరి ఏంటి ఆయన ఉద్దేశం? 12 ఏళ్ల పాటు నేను చూశాను నా గురువు నిరంతరం, ఇంకే సాధన చేయలేదు, నాకు ఏ మంత్రాలు రావు. ఒక ఆవిడ మంత్రం తీర్చేవకపోతే నేను చస్తానని కూర్చుంది కదా, తెలుసు కదా. అప్పుడు చెప్తాడు ఆయన, నాకు నా గురువు ఏ మంత్రం ఇవ్వలేదయ్యా బాబు, ఏ తంత్రం ఇవ్వలేదు. ఒకటే ఒకటే ఆయన అన్నాడు, నిరంతరము నా వైపే చూస్తూ ఉండు, నేను నిన్ను చూస్తాను. అదే మనకి చెప్తున్నాడు ఆయన. సాయి యొక్క వాక్కుల్లో ఇది మొదటి చాలా ఇంపార్టెంట్ ఏంటి. కానీ ఇది సాయి చెప్పింది కాదు, కృష్ణుడు చెప్పిందే. యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి న చ మే న ప్రణశ్యతి. శ్లోకం పెద్ద కష్టమైనటువంటి సంస్కృత పదాలు ఏం లేవు కదా. యోమాం పశ్యతి సర్వత్ర, అన్ని చోట్ల ఎవడోకే నన్నే చూస్తాడు. అటువంటి వ్యక్తి నా ప్రణశ్యతి, వాడికి దుఃఖం రాదు, కష్టం రాదు. ఈ శ్లోకము యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి నచమేన ప్రణశ్యతి, ఇది విజ్ఞానమే కోశ జాగరణకి ఆధారం. విజ్ఞానమే కోశము అంటే ఏంటో తెలుసా? సూపరామెంటల్ డిసెంట్. మొత్తము సావిత్రి పుస్తకము దీంతో స్టార్ట్ అవుతుంది. ఈ సాధనతో స్టార్ట్ అవుతుంది, ఈ సాధనతో ఎండ్ అవుతుంది. ఏంటి ఆ సాధన? లోపల ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని, లోపల ఉన్నటువంటి ఆ గురువుని. ఏ గురువుని? ఆకాశాన్ని, అక్షరాన్ని, నాశరహితమైనటువంటి స్థితిని దాన్ని పట్టుకోండి. అదే నేను మీకు నిన్న యోగ నిద్రలో నేర్పింది. మీకు అర్థమవుతే అర్థం ఏంటండి, ఇదే చెప్పాను నేను మీకని. అది ఎప్పుడో వదలకండి, నాకు తెలియదు మీరు ఇవాళ ఎంతమంది చేసి ఉంటారు. ప్రతిరోజు మీరు సాయంత్రం పూట చేసుకోవాలి, అది పొద్దున్న పూట కాదు, నిద్రపోయేటప్పుడు కాదు. ఇదే సాధన నిన్న మీకు చెప్పాను, మీకు గుర్తుందో లేదో, కానీ చేసుకుంటే వస్తుంది. ఇది వింటే ఏం రాదు. దానికి రెండు లక్షణాలు ఉండాలి, శ్రద్ధ, విశ్వాసం. అది మన గురు పరంపరలో సిద్ధిసాయి, సత్యసాయి, దాని తర్వాత రాబోయేటటువంటి అవతారం ప్రేమసాయి ద్వారా వస్తుంది. మూడు మూడు అవతారాలు వస్తూ ఉంటాయి మన గురు పరంపర. కనుక మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్రతి గురువు ఏం చేస్తాడు అంటే తన పూర్వజన్మలోని మూడు జన్మల గురించి చెప్తూ ఉంటాడు. శ్రీరామ శర్మ ఆచార్య మూడు జన్మల గురించి చెప్పేశారు. మూడు జన్మలు అయిపోయిన తర్వాత వచ్చే నాలుగవ జన్మ లాస్ట్ జన్మ అవుతుంది ఆ ప్రపంచంలో. ఏ మూడు జన్మలు? 1, 2, 3 కాదు, సీక్వెన్స్ వైజ్ కాదు, టాలెంట్ వైజ్. 1213 కబీర్ దాస్గా పుట్టారు శ్రీరామ శర్మ ఆచార్య. దాని తర్వాత మళ్ళీ కొన్ని జన్మలు ఎత్తారు. ఎన్ని జన్మలు ఎత్తారు ఆయన చెప్పలేదు, చాలా జన్మలు ఎత్తానన్నాను. దాని తర్వాత సమర్థ గురు రామదాస్గా వచ్చాడు 16th century. దాని తర్వాత శ్రీరామకృష్ణ పరమహంసగా 19th century వచ్చారు. మీకు అక్కడ ఆ లాజిక్ అర్థం చేసుకోండి. మూడు జన్మలు అని చెప్తున్నటువంటిది సీక్వెన్షియల్గా మూడు జన్మలు కాదు, ఇదైపోయాక ఇదైపోయాక కాదు, ఒక స్థాయి అందుకున్నాక కబీర్ దాస్గా జ్ఞానయోగము, సమర్థ గురు రామదాస్గా కర్మయోగము, రామకృష్ణ పరమహంసగా భక్తి యోగము. ఈ మూడు యోగాల సింథసిస్ ఈనాడు మానవ జాతికి అర్హత ఉన్నది ప్రాక్టీస్ చేయడానికి. మీకు కూడా మూడు జన్మలు అయిపోయాయి, అది మీరు అర్థం చేసుకోండి. పిచ్చి వాళ్ళలాగా మేము చేతకాని వాళ్ళమని కూర్చోకండి. లేకపోతే సింథసిస్ ఆఫ్ యోగా పుస్తకం రాదు. సింథసిస్ ఆఫ్ యోగా చదివితే మీకు అర్థమవుతుంది, కర్మ, భక్తి, జ్ఞానము ఈ మూడు సమన్వయం చేసుకుంటే. మాకెలా అవుతుంది సార్? నువ్వు ఐన్స్టీన్ అంత గొప్పవాడివి అన్నాను అనుకోండి, ఇప్పుడు నేను, మీరు ఒప్పుకోరు. కానీ థియరీ ఆఫ్ రిలేటివిటీ మీకు అందరికీ తెలుసు. ఐన్స్టీన్ చెప్పింది ఏంటి? థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటే కనిపెట్టేవాడు చాలా గొప్పవాడు కావచ్చు, కానీ ఉపయోగించుకునేవాడికి ఉపయోగించుకునేటటువంటి ఉద్దేశం ఉంటే చాలు, పెద్ద తెలివితేటలు అక్కర్లేవాడికి. ఇస్ ఇట్ క్లియర్? ఇదే ఆధ్యాత్మిక జగత్తులో తీసుకురండి అని ముత్తుకున్నాడు శ్రీరామ శర్మ ఆచార్య. దాన్ని వైజ్ఞానిక ఆధ్యాత్మికత, సైంటిఫిక్ రిలిజియన్ అన్నాడు. సైన్స్ ఏం చేస్తుంది? ఇదివరకు చేసినటువంటి వాడిది మళ్ళీ రిపీట్ చేయదు, వాడు చెప్పింది ఒప్పేసుకుని దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వెళ్తుంది. అరవిందో ఏం చెప్పాడు? ఈనాడు ఉన్న మానవ జాతిలోని ప్రతి వ్యక్తి కూడా జ్ఞానయోగియే. మీరు జ్ఞానయోగాన్ని మొట్టమొదటిసారి పట్టుకున్నారా? మనం అంత గొప్పవాళ్ళం కాదు, న్యూటన్ అంత గొప్పవాళ్ళం మనం కాదు, కానీ న్యూటన్ యొక్క లాస్ ఆఫ్ మోషన్ మనం ఉపయోగించుకోవచ్చు. దానికి న్యూటన్ అంత తెలివితేటలు అక్కర్లే, ఉపయోగించుకుంటే చాలు. భావం అర్థమవుతుందా? ఆధ్యాత్మికతను మనము ప్రపంచానికి అలా అందజేయాలి, కష్టపడాలి. దీనికి రెండు ఉండాలి, విశ్వాసము, శ్రద్ధ. విశ్వాసము అంటే ఏంటి? ఈ నియమాన్ని ఆచరిస్తే ఈ ఫలితం గ్యారంటీగా వస్తుంది. లాస్ ఆఫ్ మోషన్ ప్రకారం మనం కనుక ఒక యంత్రాన్ని తయారు చేస్తే ఓ మెషిన్ వస్తుంది. స్టీమ్ యొక్క శక్తిని ఉపయోగించుకోవడానికి కావలసిన యంత్రాన్ని మనం కనిపెడితే ఆ యంత్రము అనేక పెట్టెలను మనుషులతోనూ లోడ్స్తోనూ లాగగలదు రైల్వే పట్టాల మీద. ఇది విశ్వాసం. ఆకాశంలో ఎగిరితే పడిపోతానేమో అనే విశ్వాసం లేనివాడు ఏరోప్లేన్ ఎక్కలేడు కదా. దాన్ని ఫోబియా అంటాం. ఫోబియా అంటే మానసిక బలహీనత. విశ్వాసం అంటే ఇప్పుడు అర్థమైంది కదా, మీకేం విశ్వాసం ఉండాలి? ఈ గురు పన్ను చెప్పినటువంటి విషయాలు కరెక్టే, దాన్ని ఆచరిస్తే ఆ ఫలితాలు వస్తాయి. ఎంత ఖచ్చితంగా వస్తాయి? అగ్గిపుల్ల గీస్తే మళ్ళీ ఒక కండిషన్ ఏంటి అంటే అది ఎండు అగ్గిపుల్ల ఉండాలి, ఎండు పెట్టి ఉండాలి. మళ్ళీ తడి అగ్గిపుల్ల గీసాను సార్ రాలేదు అంటే మీకు తెలుసు తడి అగ్గిపుల్ల చేయదని, అది తెలుసు మీకు. ఆ విశ్వాసం ముందు ప్రోజెక్ట్ చేసుకో. మనకు ఆ విశ్వాసం లేదు. విశ్వాసం లేదు ఎందుకు? ఏ ఆధ్యాత్మిక సాధన అయినా మీరు రెగ్యులర్గా చెయ్యరు. రెగ్యులర్గా చేయటాన్ని శ్రద్ధ అంటాం. ఏ ఆధ్యాత్మిక సాధన? చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, మాస్టారు మీ గురువు గారు ఏదో మ్యాజిక్లు చేశారట, మీ పూర్వజన్మల్లో ఉన్న సంస్కారాలన్నీ తీసేశారట. అవునయ్యా తీసేశారు, మరి మాకు తీసేయండి. తీసేస్తాను ఎప్పుడు? అసలు ఈ శిబిరం అందుకు పెట్టాను నేను, ప్రాణ ప్రత్యావర్తన శిబిరం అని. కుదరలే నాకు, ఎందుకంటే మీకు విశ్వాసం లేదు. విశ్వాసం తర్వాత ఏం కావాలి? శ్రద్ధ కావాలి. శ్రద్ధ అసలు లేదు. దానికి ఆ సాయి తత్వం చాలా ఉపయోగపడుతుంది. సాయి తత్వం చాలా ఉపయోగపడుతుంది శ్రద్ధ డెవలప్ చేసుకోవడానికి. శ్రద్ధామయోయం పురుష యోయ శ్రద్ధ సయేవత. ఈ శ్లోకం అర్థం చేసుకోండి. శ్రద్ధ అంటే నీ ఆచరణ దేని గుణికి అనుగుణ్యంగా ఉంది. 10th క్లాస్ పరీక్షలు అవుతున్నాయి, చెల్లెలు పెళ్ళి వచ్చింది. మీలో ఎంతమంది 10th క్లాస్ పరీక్ష మానేసి చెల్లెలు పెళ్ళికి అటెండ్ అవుతారు? ఆనెస్ట్గా చేతులు ఎత్తండి. వెళ్ళదలుచుకున్న వాళ్ళు మీరు ఎవరు ఎత్తలేదు అంటే నేనేమనుకుంటాను అంటే మీరు చెల్లెలు పెళ్ళికి వెళ్ళరు, దేనికి చేస్తారు? 10th క్లాస్ పరీక్షకు వెళ్తారు అని నేను అనుకుంటున్నా. అదే కరెక్ట్ అయితే మీరు చేతులు ఎత్తకండి. కాదండి మేము చెల్లెలు పెళ్లికే వెళ్తాం, చేతులు ఎత్తండి. లాస్ట్ ఎవరు ఎత్తినట్టున్నారు లేదా? ఎవరు ఎత్తలేదు నాకు తెలుసులేండి. కారణార్థమైంది ఏంటో, మీ ఆచరణ ఏం చెప్తుంది, మీ శ్రద్ధ ఏం చెప్తుంది? చెల్లెలు పెళ్లి కంటే, ప్రాణ ప్రత్యావర్తన శిబిరము కంటే 26వ తారీఖున స్టార్ట్ అవుతోంది ప్రాణ ప్రత్యావర్తన శిబిరం. మీ ఆచరణ ఏం చెప్తుంది? జవాబు అది మీరు నిర్ణయించుకోండి. ఇక్కడ కోరిక సరిపోదు, ఆచరణ కావాలి. ఈ ఆచరణ 3 లెవెల్స్లో ఉంటుంది. హై స్కూల్ లెవెల్ వరకే ఎదుగుతాం మేము ఆధ్యాత్మిక జగత్తులో అంటే జపం చాలు. హై స్కూల్ లెవెల్ వరకు ఎదుగుతారు. ఇందులో ద సైన్స్ ఆఫ్ లివింగ్, ద సైన్స్ ఆఫ్ లివింగ్లో మిత్రవరుణుల పాత్ర చాలా ఇంపార్టెంట్. అంటే సూర్యుడు జలము, అందుకని యజ్ఞములో మనము జలం కూడా పెడతాం. సూర్యుడు బదులు అగ్ని, వరుణుడి బదులు కలిసి. చాలా జాగ్రత్తగా వినమని చెప్తున్నాను అందుకే చాలా, ఎందుకంటే రేపు నాకు టైం దొరకదు ఇదంతా చెప్పడానికి. ఇంకా ఇవాళ చాలా స్పష్టంగా నేను చెప్పినటువంటి మాట గుర్తుంచుకోండి. మొట్టమొదట మీ గోల్ ఏంటి అంటే మీ అంతర్గురువుని లేపుకోవాలి. వాడు లేవనంత వరకు అసలు ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశమే లేదు. మరి మిగతా గురువులు ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు?
మీకు గైడెన్స్ ఇస్తారు, అటు చూస్తారు.
ఈ అంతర్గురువుని మనము నిద్ర లేపుకోవటానికి మీకు అవగాహన ఉండవలసింది ఏంటి అంటే, ఈ ఆకాశంలోనే ఆ గురువు ఉన్నాడు. శ్లోకం చెప్పాను గుర్తుంది కదా, అది ఖండత పట్టుకోండి ఆ శ్లోకాన్ని. అంటే శ్లోకం ఖండత పడితే లాభం లేదు, దాని అర్థం కూడా చెప్పగలగాలి మీరు. రుచౌ అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవ అధిరిశ్వే నిషేదు ఎస్ సన్న వేద కిం రిచా కరిష్యసి య ఏతద్ విదుహు సాయిని సమాసతి. ఈ ఆకాశ తత్వము మీలోనూ ఉంది. బయట ఉన్నటువంటి ఆకాశతత్వాన్ని పట్టుకునే ముందు మీ లోపల ఉన్నటువంటి ఆకాశతత్వాన్ని పట్టుకోవాలి. సింపుల్ లాజిక్ కదా. ఈ ఆకాశాన్ని ఇంకొక భాషలో దిగంబర అని కూడా అంటాం. ఆకాశతత్వాన్ని దిగంబర అంటాం. దిక్కులే బట్టలుగా ఏది కలదు ఆకాశానికి దిగంబర. బట్టలు ఇప్పుడు తిరిగేవాడు కాదు ధన్యం. మన భారతీయ ఆధ్యాత్మిక బట్టలు ఇప్పుడు తిరుగుతున్నాడు అనుకోండి, మాస్టరు వెళ్ళి దండం పెట్టుకొచ్చేద్దామా? పెట్టుకుని నాకే అభ్యంతరం లేదు. ఇచ్చేదంటే ప్రతి దాంట్లోనూ దేవత ఉన్నాడు గురువు ఉన్నాడంటే బట్టలు ఇప్పుడు తిరిగేవాడు మనకంటే కొంచెం బెటర్ కదా, మనకంటే కూడా సిగ్గు లేనివాడు అనమాట. దిగంబర అంటే అర్థమైంది కదా. కానీ ఆ దిగంబరుడు ఎలాంటి వాడై ఉండాలి? ఆ దిక్కులు శ్రీపాద వల్లభుడై ఉండాలి. ఓ వ్యక్తి కాదు అది. శతకోపం పెడతాం దేవతలకి, మన దేవాలయానికి వెళ్తే ఏముంటాయి అక్కడ పైన? రెండు పాదుకలు ఉంటాయి, శ్రీపాదాలు ఉంటాయి. ఈ శ్రీ అనే పదానికి ఆకాశము అనే అర్థం కూడా ఉంది, కానీ ఇప్పుడు అది చెప్పే టైం లేదు నాకు. కానీ ఆ శ్రీపాదాల యొక్క వల్లభుడు అంటే ఆకాశతత్వాన్ని ఎవడైతే పట్టుకోగలుగుతాడో గురు అనుగ్రహం వచ్చేస్తుంది. ఈ గురు అనుగ్రహానికి మూడు లెవెల్స్ ఉన్నాయని చెప్తూ డైవర్ట్ అయ్యాను నేను. హై స్కూల్ లెవెల్ శబ్దాల వరకే వెళ్తాం, ఏదో ఒక మంత్రాన్ని పట్టుకుంటాం, ఆ మంత్రాన్ని వర్షం చేసుకుంటాం. దానికి ఒక సైన్స్ ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది. కానీ ఆ పద్ధతి లోపల ఉన్నటువంటి గురువు మీకు చెప్పాలి. బయట ఉన్నటువంటి గురువు చెప్తే మీ లోపల ఉన్నటువంటి ఆ దిగంబరుడు, లోపల ఉన్నటువంటి ఆ శ్రీపాద వల్లభుడు, లోపల ఉన్నటువంటి ఆ శ్రీ గురువు బయటికి రాడు. అంచేత గురువు గారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి గురు పరంపర యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఈ ఇద్దరు గురువుల్ని చూస్తాం మనం. ఒక బాహ్య గురువు, తర్వాత అంతర్గురువు. బాహ్య గురువు ఏం చెప్పాడు శ్రీరామ శర్మాచార్యకి? రోజుకి బాగు గాయత్రి చేసుకో. ఎంతో చెప్పలే. గురువుగారు ఏం నిర్ణయించుకున్నారు? ఐదు మాలలు చేస్తాను రోజుకి అని పదవేట దీక్ష తీసుకున్నారు. ఐదేళ్ల పాటు బ్రేక్ లేకుండా చేశారు ఆయన. మనలో గాయత్రి మంత్రాన్ని రోజు చేస్తున్న వాళ్ళు ఎంతమంది బ్రేక్ లేకుండా? ఏదో కారణం చెప్తారు, ట్రైన్లో వస్తున్నామండి, అలసిపోయామండి. కానీ అలసిపోయాక భోజనం చేస్తే కానీ పడుకోరు తమస్సా, అది అలసిపోయాం మేము భోజనం చేయలేము అందరు. పాయింట్ అర్థమవుతుందా? దట్ వేర్ యూ ఫెయిల్. శ్రద్ధ లేదు. శ్రద్ధ అంటే ఇప్పుడు అర్థమైంది కదా, ఆచరణ. మంత్ర జపాన్ని కనుక మీరు రెగ్యులర్గా ఆచరిస్తే నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు మీరు. నెక్స్ట్ స్టేజ్ ఏంటి? ప్రాణాయామం. ఆ ప్రాణాయామం ఎలా చేయాలి అనేది అంతర్గురువు చెప్తాడు, బాహ్య గురువు చెప్పలేడు. బాహ్య గురువు కర్మకాండ చెప్తాడంతే మీకు. మరి ఇప్పుడు చెప్తున్నటువంటి ప్రాణాయామాలు, ప్రాణాయామాలు కావివి. వాయువుని మీరు ఎలాగా ఉపయోగించుకోవాలో చెప్పారు. వాయువు ప్రాణము ఒకటి కాదు, అది అంతర్గురువు చెప్పాలి. ఇంచేత ఐదేళ్ల తర్వాత ఆయన అంతర్గురువు ప్రత్యక్షమై, ఇంకా తర్వాత మీకు తెలుసు కదా ఎంత పెద్ద పెద్ద సాధనలు ఆయన చేత చేయించాడు. ఈ అంత పెద్ద పెద్ద సాధనలలో ఒక విషయం గుర్తుంచుకోండి, అంతర్ గురువు చెప్పినట్టు చేశాడు కదా. నేను స్టార్ట్ చేసింది ఏంటి, ఒక వ్యక్తికి నాకు ఫోన్ చేసి ఒక వ్యక్తి ఏదో సమస్య చెప్పాడు, ఏదో జరుగుతోందని. అది వద్దురా అన్నాను. వద్దురా అంటే కాదండి, నా లోపల ఉన్నటువంటి గురువు చెప్పాడు. ఈ సంఘటన జరిగి 9 ఏళ్ళు అయింది, ఇప్పటి వరకు అందులోంచి బయటపడలేకపోతున్నాడు. పాయింట్ అర్థం అయింది, ఎందుకు ఉదాహరణ ఇచ్చాను. ముందు బాహ్య గురువు ఏ విధంగా నీకు ఒక డైరెక్షన్ ఇస్తున్నాడో నీకు తెలిస్తే, కెమిస్ట్రీ లెక్చరర్ కెమిస్ట్రీ ఎలా ప్రాక్టీస్ చేయాలో నీకు చెప్తే, నువ్వు బీఎస్సీలోనూ ఎంఎస్సీలోనూ 5 ఏళ్ల పాటు 3 ఏళ్ళు బీఎస్సీలో 2 ఏళ్ల పాటు ఎంఎస్సీలో ఇలా చేయాలి కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ అని తెలిసాక నువ్వు చేసుకో. ఏం ప్రాక్టికల్స్ చేయాలి? మీరు మంత్ర జపం చేయాలి. అంచేతే మీరు మంత్ర జపం ఎన్నాళ్ళు కొనసాగించాలి? బాహ్య గురువు అవసరం లేకుండా లోపల ఉన్నటువంటి గురువు మీకు ప్రత్యక్షం అయ్యేంత వరకు. యు ఆర్ ఏ హై స్కూల్ స్టూడెంట్. అదెవరూ దాటడం లేదు. ఇప్పుడు ఉన్నారు ఎవరేం దాటిన వాళ్ళు 5 ఏళ్ల పాటు. మేము చేస్తున్నటువంటి మంత్ర జపాన్ని ఆపలేదు. ఒకే చోట ఒకే స్థలంలో పంచోపచార పూజ చేసి ఒకే ఫోటోను కానీ విగ్రహాన్ని పెట్టుకుని చేశాము. ఉన్నారు ఎవరైనా 5 ఏళ్ల పాటు రెగ్యులర్గా చేసిన వాళ్ళు? ఇప్పుడు నేను మీకు కోరుకునేటటువంటిది, నేను మీకు ఇచ్చేటటువంటి ఛాలెంజ్ ఏంటి అంటే, ఈ 3 ఏళ్ల పాటు మంత్ర జపం ఆపకుండా నిశ్చిత సంఖ్యలో నియమిత స్థానంలో చేసుకోవటానికి దీక్ష తీసుకోండి. 3 ఏళ్ల పాటు ఇస్ ఇట్ క్లియర్? ఎప్పుడు దీక్ష తీసుకుంటారు? రేపు గురు పూర్ణిమ సందర్భంగా యజ్ఞం జరిగినప్పుడు దీక్ష తీసుకుంటారు, లేకపోతే తక్షణం తీసుకుంటారా? తక్షణం తీసుకోండి, ముహూర్తాలు పెట్టుకోకండి. అది ముందు మీరు నేర్చుకున్నా చాలు. నథింగ్ రేపు, అంతా టుడే. చేత ఎంత సంఖ్యలో చేస్తారు, ఏ మంత్రాన్ని చేస్తారు, ఎక్కడ చేస్తారు, ఇమీడియట్గా క్వశ్చన్ వేస్తారు నాకు. మరి ఊరు వెళ్తూనో మాస్టారు రోజు ఇంట్లో భోజనం చేస్తున్నారు, ఊరు వెళ్తే ఏం చేస్తున్నారు? భోజనం మానేస్తున్నారా? మీలో ఊరు వెళ్తే భోజనం మానేసేవాళ్ళు ఎంతమంది నిజంగా చెప్పండి? అంటే కొంతమంది సాధిస్తులు ఉంటారు కదా, వాడు పుట్టుకున్న తినో వీడు పుట్టుకున్న తినో, వాళ్ళు అయితే మానేస్తారు. భోజనం అయితే మానరా, మంత్ర జపం మానేస్తారా? భోజనం మానేయండి కానీ మంత్ర జపం మానకూడదు, శ్రద్ధ ఉంటే. ఇస్ ఇట్ క్లియర్? అంటే ఈ ప్రశ్నలు అడగండి నన్ను. ఒకే టైంకి చేసుకోవాలి, ఒకే స్థలంలో చేసుకోవాలి వీలవుతే. బై ఛాన్స్ బయటికి వెళ్ళాల్సి వస్తే టైం పాటించండి, లొకేషన్ మారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పవిత్రంగా స్నానము చేసి పంచోపచార పూజ చేసి సూర్యార్ఘదానం కూడా చేసి చెయ్యాలి ఈ 3 ఏళ్ళు. వీలు పడకపోతే ఓకే, వీలు పడకపోతే చేసుకోండి మానసికంగా. కానీ ఈ ఇంట్లో ఉండి కూడా వీలు పడకపోవటం అనేది మాత్రం చాలా శోచనీయం. అది ఇందులో మరి ఏ మంత్రం చేసుకోవాలి? మిత్రావరుణుల కలియిక జీవితాన్ని ఇస్తుంది. సూర్యుడు నీరు యొక్క కలియిక జీవితాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మికత అంటే ఏం చెప్పాను నేను? ద ఆర్ట్ ఆఫ్ లివింగ్. అంటే ఏ మంత్రం చేసుకోవాలి మీరు? గాయత్రి మంత్రం చేసుకోవాలి. గాయత్రి మంత్రములో రోజుకి మీరు కనీసం 5 మాలలు అనేది 1921లో శ్రీరామ శర్మ ఆచార్యకి మదన్మోహన్ మాలవీయ గారు చెప్పారు. ఆయన 5 ఏళ్ళు చేశాడు. మరి మీరు 3 ఏళ్లలో పూర్తి చేయాలి. ఇంకా 5 మాలలు చేస్తే సరిపోదేమో. ఇంకా అదంతా ఇంకా మీరు ఆలోచించుకోండి, మీ శ్రద్ధ బట్టి నేనేం చేస్తాను, మీ శ్రద్ధ ఎలా ఉంటే అలా. కానీ నా సలహా నేను ఎప్పుడూ చెప్పాను, నేను మీకు ఒక మాల గాయత్రి చేస్తే నాలుగు మాలలు మహాలక్ష్మి మంత్రం చేసుకోండి, అది నా సలహా. అంటే బాహ్య గురువుగా నన్ను ఒప్పుకుంటే మీరు ఇచ్చేయండి, నన్ను ఒప్పుకోకపోతే ఈ గురు పరంపరలో ఏ గురు పరంపర ఏ మంత్రాన్ని ఎలా చేసుకోమని చెప్పాడో అలా చేసుకోండి, రెండు ఒకే రిజల్ట్ ఇస్తాయి. ఇదేదో గొప్పదే అదేదో తక్కువదే అనుకోకండి. నేను కెమిస్ట్రీ లెక్చరర్ నేను చాలా గొప్పగా చెప్పుకునేవాడిని, తెలుగు లెక్చరర్ ఉన్నాడు ఆయనకి అదే జీతం నాకు అదే జీతం కదా, తెలుగు లెక్చరర్కి అదే జీతం కెమిస్ట్రీ లెక్చరర్కి అదే జీతం. ఇంతకీ కెమిస్ట్రీ గొప్ప తెలుగు గొప్ప అది మీ భావనలో ఉంటుంది, జీతం మాత్రం ఒకటే ఫలితం ఒకటే. అంచేత మంత్ర జప స్థాయిని మీలో చాలామంది దాటివేశారు, గురువులు చెప్తున్నటువంటి మాట అది, హై స్కూల్ లెవెల్ దాటేశారు. అయితే మంత్ర జపం అక్కర్లేదా మాస్టారు? శ్రీరామ్ శర్మ ఆచార్య ఐదు మాలలు చేసేవాడు హై స్కూల్ లెవెల్, అంతర్గత గురువు వచ్చాడు మానేశాడు గాయత్రి మంత్రం, మానేశాడు కదా. ఏం చేశాడు? ఒక మాల తగ్గించాడు, రెండు మాలలు తగ్గించాడు, ఏం చేశాడు అది గుర్తుంచుకోండి. అంచేత హై స్కూల్ లెవెల్ దాటితే మంత్ర జపం ఏమో ఆగదు, మంత్ర జప సంఖ్య పెరుగుతుంది. మీరు అర్థం చేసుకోవాలి గురువుల యొక్క జీవిత చరిత్ర మీకు ఎలా మార్గదర్శకంగా పనిచేస్తుందో.